सेवनं संभवन्तु मम जन्म जन्मनि संभवन्तु मम जन्म जन्मनि सत्संगत्वे निस्संगत्वं निस्संगत्वे निर्मोहत्वं निर्मोहत्वे निश्चलतत्वं निश्चलतत्वे जीवन मुक्ति। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्धो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि ब्रह्मैवा। ओम श्री गुरुभ्यो नमः। ಉಮಾ ಸೋಮೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಅನ್ನಪೂರ್ಣ ಸಮೇತ ಪಾರ್ವತಿ ಸಮೇತ ಸೋಮೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಸನ್ನಿಧಿಲೋ ಪ್ರಕಾಶಿಸ್ತುನ್ನ ಸರ್ವದೇವತಲಕು ಕೂಡ ಶಿರಸ ನಮಸ್ಕರಿಸ್ತು అలాగే శ్రవణ సేవలో పాల్గొన్నటువంటి భాగవతోత్తములందరికీ కూడా సర్వేభ్యో మహాభక్తేభ్యో నమః। మన భీమరంలో మన గురుదేవులకు ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి నగరంలో స్వామి చరిత్రలో ఎంతో దివ్యమైనటువంటి అనుభూతిని భగవద్భక్తులకు సంతరించుకున్నటువంటి భీమవరం ఇటువంటి భీమవరంలో మరి పంచారామాల్లో ఒకటైనటువంటి సోమేశ్వర స్వామి సన్నిధిలో స్వామివారు సద్గురుదేవులు మహాత్ములు ప్రసాదించిన సప్త సప్తాహాల్లో చతుర్థ భాగంలో ఉన్నాం। మొదటి రోజు మనకి కొత్త ఏం కాదు భీమరం అనేటువంటిది, అయినప్పటికీ స్వామి నిర్ణయం మేరకు అన్ని చోట్ల స్వామివారి యొక్క సేవాభాగ్యాన్ని అందరి ద్వారా ఆనందిస్తూ ఎంతమందికో సేవను అందిస్తున్న ఆ మహాత్ములు ఆ దివ్య సేవలన్నిటినీ కూడా మనం అనుభవిస్తూ ఈనాటికి భీమవరం చేరుకున్నాం। ఈ రథం ఇన్ని రథాలతో కూడి భీమవరం యాత్రలో ఉన్నది। మనందరం కూడా అందులో భాగమైనటువంటి అఖండ హరినామ సంకీర్తన స్వామి అవధూతేంద్ర సరస్వతి స్వామీజీ మహారాజ్ వారు వాడవాడల వీధి వీధిలో నృత్యం చేస్తూ కూడా అందరికీ కూడా హరినామాన్ని అందించిన మహానుభావులు, శ్రీ గురుదేవులు కూడా గురు సన్నిధానానికి సద్గురుదేవుల దగ్గరికి వస్తుండేవారు. వారు వచ్చి నామం చేస్తూ ఉంటే మన ప్రభు ఆనంద బాష్పాలని ఒళ్ళంతా తడిచిపోతూ ఉండేది, అంత ఆనందిస్తుండేవారు శ్రీ గురుదేవులు. వారితో అంటే అంత పరిచయం లేకపోయినా దర్శనము వారి నామామృతం వినడం జరిగింది స్వామి సన్నిధిలో. స్వామివారు కూడా మన గురుదేవులకి భీమవరం ఎంత ఇష్టమో అవధూతేంద్ర సరస్వతి స్వామీజీ వారు కూడా ఈ భీమవరమే, ఇదందరికీ వరమే. వస్తుంటే ఒక వాల్ పోస్టులో చదివా, కాకపోతే బట్టలకో దేనికో ఆ వాల్ పోస్టు, ఇది భీమవరం అంట, వరం. అలాగే ఎవరు ఏ దృష్టితో ఉంటే వారికి వరమే, అందులో మామూలు వరం కాదు, వరం అంటే శ్రేష్టమైనటువంటిది దొరికినట్టు. కానీ అది భీమవరం అంటే భీముడు అంటే భీమ అంటే చాలా బలం కలిగినటువంటిది అని. భా అనేటువంటి దానికి అర్థం ప్రకాశం అని కూడా ఉంది. అది ఆత్మప్రకాశంగా చూసుకుంటే ఎవరైతే ఆత్మతత్వాన్ని గుర్తించి అనుభవించడానికి పాత్రమై ఉన్నదో అటువంటి జీవితానికి కూడా వరమే. అంటే ఆలయాలు ఎన్నున్నాయో, చరిత్ర ఎంత ఉన్నదో, మహాత్ముల సాంగత్యం ఎంత ఉన్నదో, భీమవరం బజారుకి వెళ్తే కూడా బజారు దృష్టి ఉన్న వాళ్ళకి అవి కూడా బాగా వరమే అని విన్నా. కానీ ఇన్నిటిలోనూ మనం ఏ వరాన్ని ఆశ్రయించున్నామో మనము, మన అంతఃకరణ, మనం డిసిషన్, నిర్ణయం మనం తీసుకోవాలి. ఇందుకే భగవంతుడు మనకి ప్రసాదించిన ఈ అఖండ హరినామ సంకీర్తనలో సుందరమైన సుందరకాండ ప్రవచనాన్ని మనందరం కూడా ఇప్పటి వరకు విన్నామా, అనుకున్నామా, అనుభవించామా, ఎక్కడున్నాం ఆలోచించండి, వినేశామా? మనం ఆ సీతాదేవి ఆంజనేయ స్వామి గురించి చెప్తుంటే మన మనసు అక్కడక్కడ సీతాదేవి కాదు, ఆంజనేయ స్వామి కాదు మనం, కానీ మనం కూడా దర్శిస్తున్నాం. సర్వదేవతలు ఎలా దర్శిస్తున్నారో వారి ఆదర్శ చరిత్రని మనం కూడా వినిపిస్తుంటే మనం కూడా అక్కడక్కడ ఏం చేస్తున్నాం, అనుభవిస్తున్నాం. వారు అనర్గళంగా సుందరం 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 అని అని పుస్తకంలో చదువుతున్నారేమో అని చూసా, లేదు, మన వంక చూస్తూ అప్పచెప్పేస్తున్నాడు అది గడగడ. అది అప్పచెప్పితే పుస్తకంలో ఉన్నట్టు ఉండాలి, ఆయన చెప్పింది పుస్తకంలో లేదు. అక్కడ ఎక్కడా పుస్తకంలో ఉన్నట్టు చూడలా. వారు ఎలా అనుభవి, తేనె ఎట్లాగైతే పుష్పాలన్నిటి మీద తేనెని స్వీకరించి ఒక చోట తేనెపెట్టిలో పెట్టి ఆ తేనెని మనకి ఎలా అందిస్తుందో, అలాగే ఆ మహానుభావులు కూడా, మా రామానుజన్ రాసు కూడా ఎక్కడెక్కడో గ్రంథ పరిశీలన చేసి దానిలో ఉన్నటువంటి విషయాన్ని మనందరికీ కూడా మనందరితో ముచ్చటిస్తూ మనందరికీ పంచిపెడుతూ తాను కూడా అనుభవిస్తున్నాడు. అందుకని మనం ఎటువంటి మిళితమై ఉన్నాం మనం అందరం ఇక్కడ అంటే, ఇన్ని పేర్లున్న ఉపాధులకి మరొక పేరుంది. మనందరికీ రకరకాల పేర్లు పెట్టుకుని వచ్చాము ఇక్కడికి, కానీ ఇక్కడ వారు అన్నట్టుగా, భక్తులారా అన్నట్టుగా మనందరం సత్సంగీయులారా అనేటువంటి సత్సంగంలో ప్రకాశిస్తున్నాం. సత్యానికి భిన్నంగా మనం ఎక్కడున్నాం? అందుకని ఈ పూట ఇక్కడ మనం ఏ నామని ఎక్కున్నాము, సతికి నామ కేవటియా సదుగురు, సతికి నావ కేవటియా సదుగురు, సతికి నావ కేవటియా సదుగురు, సతికి నావ కేవటియా సద్గురు భవ సాగర తర ఆయో పాయో జీ మైనే భవ సాగర తర ఆయో పాయో జీ మైనే రామ రతన ధన పాయో పాయో జీ మైనే రామ రతన ధన పాయో పాయో జీ మైనే రామ రతన ధన పాయో పాయో జీ మైనే రామ రతన ధన రామ రతన ధన పాయో పాయో జీ మైనే రామ రతన ధన పాయో జీ మైనే రామ రతన ధన పాయో మనందరం రామనామం అనేటువంటి రామనామాన్ని ఎవరు చేస్తారని మనకు తెలుస్తుంది. రామేశ్వరం వెళ్తే తెలుస్తుంది ఎవరు అక్కడ ప్రతిష్ఠ చేసింది ఈశ్వరుణ్ణి. రాముడే, రాముడే విష్ణు అంశ కదా, నారాయణమూర్తి. నారాయణమూర్తి ఎవరిని? శివుణ్ణి ధ్యానం చేస్తూ ఉంటాడు. శివుడేం చేస్తుంటాడు? రాముణ్ణి ధ్యానం చేస్తుంటాడు. శివశ్చ హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివ. యథా శివమయో విష్ణు ఏవం విష్ణుమయ శివ అని అంతరతో ఊరుకున్నదా ఉపనిషత్తు. యథాంతరం నపస్యామి తదామే స్వస్తిరాయుషి, యథాంతరం నభేదాస్యు శివకేశవయోస్తథా. ఈ ఉపనిషత్తు ఎవరు చెప్తున్నారు? ఉపనిషత్ భాగ్యం ఏంది? ఈ భాగం ఎందులోది అంటే కుమారస్వామి చెప్తున్నాడు. చూడండి అక్కడ, ఇది స్కందోపనిషత్తులో భాగం. ఇది స్కందుడెవరు? ఈశ్వరుని యొక్క కుమారుడు. ఈశ్వర కుమారుడైనటువంటి స్కందుడు కుమారస్వామి హరిహరుల యొక్క విషయాన్ని తాను అనుభవించినటువంటి అనుభవం ఏదైతే ఉన్నదో అది మాతాపితృ స్వరూపమైన గురుస్వరూపం దగ్గర విన్నవించుకుంటున్నాడు ఆయన. అటువంటి సందర్భంలో ఏం జరుగుతోంది అక్కడ? శివకేశవులకు భేదమా చెప్తున్నాడు అక్కడ. శివకేశవులకు భేదమా, జ్ఞానవంతులకు వాదమా? శివకేశవులకు భేదమా, సుజ్ఞానవంతులకు వాదమా? శివకేశవులకు భేదమా, సుజ్ఞానవంతులకు వాదమా? శివకేశవులకు భేదమా, సుజ్ఞానవంతులకు ఎవరికి ఎవరికి వాదం అని అంటున్నారు అక్కడ? సుజ్ఞానాన్ని పొంది నేను గొప్పవాణ్ణి, నేను పెద్దవాణ్ణి, నేను ఉన్నవాణ్ణి, నేను బాగా శాస్త్రం తెలుసున్నవాణ్ణి, నేను అంత గొప్పవాణ్ణి, ఇంత గొప్పవాణ్ణి అనుకున్న వాళ్ళందరూ వాదనలో పడుతున్నారట. భేదం ఎక్కడుంది అసలు వారిద్దరికి? వారిద్దరికి భేదం ఉందని ఎవరూ చెప్పలేదే. నిలువుబొట్టు అడ్డబొట్టు వేరేనెవరు చెప్పలేదే. ఇక్కడ మతాలకి భేదం లేదు, శాక్తేయము శైవము ఏది వీటికి భేదం లేదే. వైష్ణవము గాణాపత్యము అనేటువంటి మతాలకి భేదం లేదు. ఇవి వచ్చింది ఎక్కడా? ఎవరైతే తమను తాము గుర్తించే ప్రయత్నం చేయటం లేదో వారందరికీ వారి మనస్సుని వారే నమ్మలేని స్థితిలో ఉన్నారు. శివకేశవులకు భేదం ఎక్కడున్నది? అసలు ఒకరినొకరు ధ్యానం చేసుకుంటూ ఉన్నారు అక్కడ. ఒకరు హృదయంలో ఇంకొకరు ప్రకాశిస్తున్నారు. ఎక్కడున్నావయ్యా నువ్వు అంటే, నేను విష్ణు హృదయంలో ఉన్నాను అంటాడు శివుడు. ఏమయ్యా నువ్వెక్కడున్నావు అయ్యా అని ఇటు పక్కకి తిరిగితే ఏమంటాడు? నేను శివుడు హృదయంలో ఉన్నాను అంట. అది మళ్ళా పరమరహస్యం, గుర్తించిన వాళ్ళకే అర్థమవుతుంది. గుర్తించకపోతే అది అర్థమయ్యే విషయం కాదు. లోపలికి వచ్చేయండమ్మా, లోపలికి వచ్చి అందరూ దగ్గరగా కూర్చోవాలని ఇలా వానదేవుడు కలుపుతున్నాడు అంతే. దగ్గరికి రండి. రెండమ్మా దగ్గర రండి. ఇలా రండి. కింద కూర్చొని వాళ్ళకి ఏదైనా కొంతమంది ఉంటే ఇక్కడ ఆసనాలు, ఆ చైర్మన్లు అందరూ ఇట్రండి. మీ చైర్ మీరే పట్టుకుని చైర్మన్లు రండి. ఆయన కూడా పట్టలేకపోయాడు, నేను కూడా సత్సంగానికి వస్తాను అన్నాడు మరి పాప. రండి దగ్గరికి రండి. ఇంకా ఇటు సర్దుకోండి, ఇంకా సర్దుకోండి. అమ్మా చిన్నపిల్లలు లేచి ఇటు కూర్చోండిరా, పాపం పెద్దవాళ్ళని జరగమంటే కష్టం అవుతుంది. చిన్నపిల్లలు ఇటు వచ్చి కూర్చో. ఆ మగవాళ్ళు మరీ గజం గజం దూరంలో కూర్చున్నారు, మీరు వెళ్ళిపోండట్టు, మరేం పర్వాల వెళ్ళిపోండమ్మా. నీళ్ళు పడతాయేమోనమ్మా, లోపలికి రండి. ఇక్కడ కూడా కూర్చోవచ్చు, నేమి కూర్చోండి, కింద కూర్చోలే దగ్గర కూర్చో, పర్వాలేదా, తడిసినా చల్లగా ఉంటుంది అంతే కదా, ఇంటికి వెళ్ళేసరికి ఆరిపోతాయిలే. అందుకని కుమారస్వామి తాను అనుష్ఠానం చేసి తన యొక్క అనుభూతిని, తన మాతాపితృల స్వరూపమే గురుస్వరూపం, అక్కడ పార్వతీ పరమేశ్వరుల సన్నిధిలో చెప్పినటువంటి విషయం ఉపనిషత్తు అయింది. అది స్కందోపనిషత్, దానిలో భాగమే ఇది. ఇప్పుడు ఎక్కడుంది భేదం? భేదం అనుకున్నటువంటి వారు అసలు తమ తాము గుర్తించలేరు భగవత్ స్వరూపాన్ని. ఇప్పుడు రావణాసురుడు పరమ శివభక్తుడైన ఆయన రుద్రుడు లేస్తే కొన్ని వేల ఏది లింగాలకు ఆయన అభిషేకం చేసి ఆయన అంత పూజా దురంధరుడు ఆయన. కానీ అక్కడ తేడా ఎక్కడొచ్చింది? హరిని విస్మరించాడు. అక్కడ విస్మరించడం కాదు, అక్కడ నారాయణ మురిది అంటే పడదాం. ఏమైంది అక్కడ? ఎంత కథ నడపాల్సి వచ్చిందో, ఎంత చరిత్ర జరిగిందో అక్కడ. అందుకని మనం కూడా గుర్తించడం కోసమే ఇటువంటి సన్నివేశాలన్నీ మన ముందు ఉంచుతున్నారు మహాత్ములు. ముందర నిన్ను నీవు నమ్మవు, ఇంకెవరిని నమ్ముతావు నువ్వు? నిన్ను నువ్వు నమ్ముతున్నావా? నువ్వంటే నీకు ఇష్టమే ఇందులో, నువ్వంటే నేనంటే నాకు ఇష్టం లేదు అన్నవాళ్ళు చేతులెత్తండి చూస్తాను, చాలా సమాధానం చెప్పాల్సి వస్తుంది నాకు. నేనంటే నాకు ఇష్టం లేదు అన్నవాళ్ళు ఎవరైనా చేయెత్తండి, ఉండదు. నేనంటే నాకు ఇష్టమే ఎవరికి వాళ్ళకి, అంత ఇష్టమయ్యి నేను చేసేదేదో నాకు తెలుస్తూ ఉండగా ఎవరో ఏదో అన్నారని ఏదో విషయం ఎవరో మనకి మనం వినలా, ఎవరో చెప్పితే మనకేమొస్తుంది ఇక్కడ మనస్సుకు అశాంతి వస్తుంది. వాళ్ళెవరో అన్న దున్నపోతూ మనం కాదు కదా, వాడే నిన్ను దున్నపోతూ అన్నాడు అన్నారు అనుకున్నాం. మనం వినలా అనడం, ఎవరో చెప్పారు దున్నపోతం కాదు కదా, మనం ఉత్కృష్టమైన మానవ జన్మకు వచ్చాం, వాడు దున్నపోతున్నాడని మనం 10 మందికి ఫోన్ చేసి చెప్పాలా? ఇప్పుడు జరుగుతున్నది అదే. మనని మనం నమ్మటం లేదు, మనని మనం గుర్తించడం లేదు. పైపెచ్చు ఇక ఆ విషయాన్నే మనం రంగరించి 10 సార్లు విమర్శిస్తున్నాం మనం. అదేమవుతుంది, అన్నవాడు ఎక్కడో ఉండిపోయాడు, కానీ మనం అనుకోవటంతో ఏమవుతుంది, దున్నపోతు కాని వాళ్ళం కూడా నువ్వు దున్నపోతువా అవునా కాదా అని ఇప్పుడు అందరికీ అనుమానాన్ని బయటికి తీసుకొస్తున్నాను. అవునా కాదా అనేటువంటి విషయాన్ని అందుకని ముందర నిన్ను నువ్వు నమ్మాలి, నిన్ను నువ్వు నమ్మాలి అన్నప్పుడు రెస్పెక్ట్ దేవుడికి ఇవ్వడమే కాదు, నీలో ఉన్న నిన్ను కూడా నువ్వు గుర్తించు. అది ఆత్మ విషయం. అటువంటి ఆత్మ విషయాన్ని గుర్తించిన మహానుభావుడు ఎవరు? స్కందుడు, కుమారస్వామి. అటువంటి తనను తాను గుర్తించి భగవత్స్వరూపమైనటువంటి భగవంతుడి దగ్గర, ఎవరు? సాక్షాత్తు మహేశ్వరుడు దగ్గర ఆయన చెప్పుకుంటున్నాడు. ఎలా చెప్పుకుంటున్నాడు తెలుసా విషయాన్ని? అచ్యుతోస్మి, నేను చ్యుతం కాని వాడిని. చ్యుతం అంటే ఏంటి? మన దేహం, ఇప్పుడు ఈ దేహాన్ని నమ్మితే ఇది చ్యుతం. చిన్నప్పటి నుంచి చాలా మార్పులు మారింది, ఇక ముందు కూడా మారిపోతుంది. మారడం ఏంటి? ఇక ముందు లేకుండా కూడా పోదు, కొన్నాళ్ళ తర్వాత లేకుండా కూడా పోతుంది దేహం అనేది. అందుకని చ్యుతం ఇది. కానీ కుమారస్వామి చెప్పాడు ఏమని? అచ్యుతోస్మి, హే మహాదేవా, నేను అచ్యుతుడినయ్యాను, నేను చ్యుతం కాని వాణ్ణి. దేనికి సంబంధించింది అది? తనలో ఉన్నటువంటి నిజమైన శాశ్వతమైనటువంటి ఆత్మకు సంబంధించిన విషయాన్ని మాట్లాడుతున్నాడు ఆయన. ఎందువలన నేను అచ్యుతుడినయ్యాను, నేను ఎందుకు అచ్యుత స్వరూపుణ్ణయ్యాను? తవ కారుణ్య లేశత, నీ కరుణ అనేటువంటి లేశమాత్రం చేత నేను అచ్యుతుడినయ్యానయ్యా. అచ్యుతోస్మి మహాదేవ తవ కారుణ్య లేశత. అందరితో ఊరుకోలా, విజ్ఞాన ఘన ఏవాస్మి. ఇంకా విపులంగా చెప్తున్నాడు ఆ ఉపనిషత్తులు. అలాగే ముందర మన జీవితంలో మనని మనం నమ్మాలి. మనని మనం నమ్మటం అంటే అద్దంలో 10 సార్లు ముఖం చూసుకొని 2 పూట్లా చూసుకున్నా ముఖం మళ్ళా మామూలుగా తయారవుతుంది కదా. 2 పూట్లా మొహానికి దువ్యాన పెడుతున్నాం, పౌడర్లు రాస్తున్నాం, ఏం చేస్తున్నాం, బొట్లు పెట్టుకుంటున్నాం, ఆ మొహం చూసుకుని అందంగా ఉందా లేదా చూసుకుంటున్నాం, బాగానే ఉన్నాం అనుకుంటున్నాం. 2 పూట్లా చూసుకున్నా కూడా మళ్ళా ఇంకో పూట వచ్చేసరికి అది మామూలు అయిపోతుంది. ఎందుకని? దేహం మార్పు చెందినటువంటిది. కానీ మరి నీలో ఉన్నవాడు, నువ్వు అద్దంలో చూసుకున్నా కూడా ఈ ముఖం బాగుందినడానికి నువ్వు నిన్ను నువ్వు చూసుకుంటున్నావా, లేతే నువ్వు కాని ఒకదానిని చూసి బాగుంది అనుకుంటున్నావా? అద్దంలో ఏది? నీలో ఉన్న చైతన్య స్వరూపము నిన్ను చూసేమంటోంది, ఆ ఇప్పుడుకి పర్వాలా. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే, హరే రామ హరే రామ 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 హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే, హరే కృష్ణ 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 హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే, హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే సద్గురు మహారాజీకి ముందర నిన్ను నువ్వు నమ్మాలి. నిన్ను నువ్వు నమ్మాలి అనుకున్నప్పుడు దేహాన్ని నమ్మితే, దేహాన్ని చూసుకుంటే చాలా సందేహాలు వస్తుంటాయి. అసలు దేహం అంటే ఏమిటో, దేహంలో ఉన్న తాను అనేటువంటి ఆత్మ ఏదై ఉన్నదో దానిని గురించి మనం. అందుకని ఆ మహానుభావుడు ఇందులో అది కూడా చెప్పాడు ఈ ఉపనిషత్తులో, దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సదాశివ త్యజేద్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావే న పూజయేద్. బజార్ నుంచి పూలు తీసుకురావక్కర్లేదు, అభిషేకాన్ని పంచామృతాలు తీసుకురావక్కర్లేదు. ఇక్కడ నువ్వు కూర్చున్న చోటే కూర్చుని ఉండొచ్చు. నీలో ఉన్న తనను తాను గుర్తించే ప్రయత్నం చేయి. ఎందుకంటే మొహం చూసుకోముందు నువ్వు బాగానే ఉన్నావు, కానీ అద్దంలో చూసుకున్న తర్వాత నా మొహమేం బాగోలేదు అని దానికి కావలసిన కాస్త అందచందాలు దానికి అమరుస్తావు. అంటే ఏంటి, నువ్వు బాగానే ఉన్నావు, నీ మొహం బాగోలేదు అంటే నేను చూసేసరికి అక్కడ సింహాసనం బాగోలేదు అన్నట్టుగానే నేను అద్దంలో చూసుకునేసరికి నా మొహం బాగోలేదు అంటే రెండో వస్తువు అయింది అక్కడ. నేను బాగానే ఉన్నా లోపల, నేను బాగా ఉండడానికి దానిని ఆశ్రయించున్న దానితో బలమిస్తున్న మనసు బాగుండాలి. ఆత్మకి మార్పు లేదు, చైతన్యానికి మార్పు లేదు, కానీ దాని ద్వారా ప్రకాశిస్తున్న మనస్సు బాగుండాలి, దాని ద్వారా నిర్ణయించేటువంటి బుద్ధి బాగుండాలి. నా బుద్ధి గడ్డి తిన్నది అంటుంటాం చూడండి, ఒక్కోసారి సరైన మంచి పని చేయకపోతే పెద్దవాళ్ళు కాస్త మందలించారనుకోండి, ఏం చేయమంటారు నాన్నగారు, నా బుద్ధి వక్రించింది అంటాం. అంటే బుద్ధి ఒకడు ఉన్నది, అది వక్రించింది అని తెలిసింది. అంటే వక్రించింది అనేది నువ్వు చూడబట్టే కదా, ఒప్పుకోబట్టే కదా నువ్వు భిన్నంగా ఉన్నావు. వీటిని అన్నిటినీ ప్రకాశింపచేస్తోంది ఏది, మనం లైట్లన్నీ పెట్టుకుంటే మన పని అయిపోలా, లైట్లు తీసుకొచ్చి బిగిస్తే పని అయిపోయిందా, ఏది మైకులన్నీ పెట్టుకుంటే మన పని అయిపోయిందా. ఇప్పుడు ఏమైంది, అన్నీ బిగించే ఉన్నాయి కానీ ఒక్కసారిగా చీకటి వచ్చింది, ఒక్కసారిగా వినిపించడం మానేసింది. ఏం పోయింది అక్కడ, కరెంటు పోయింది. కరెంటు పోయింది అంటున్నాం కదా, పోయిన కరెంటు ఏమైనా మనకు కనిపించిందా, వచ్చిన కరెంటు ఏమైనా మనకు కనిపించిందా. పోయినప్పుడు కనిపించలేదు, వచ్చినప్పుడు కనిపించలా. దేని ద్వారా తెలుస్తోంది మనకి కరెంటు ఉన్నది అనేటువంటి విషయము, మనకి ఒక ఉపాధి ఉంటేనే దాని ద్వారా మనకి తెలియబడుతుంది. అలాగే నీలో ఉన్న సత్యము నీకు ఒక రూపం ఇచ్చాడు భగవంతుడు, ఆ రూపం ఉన్ననాళ్లే నీకు నీలో భగవంతుడున్నాడు అంటే నాలో భగవంతుడున్నాడని మనం అహంకారంతో కొట్టుమిట్టాడుతామేమో, నాలో ఉన్న భగవంతుడే నా పక్కవాడిలో కూడా ఉన్నాడు, నేను చూసే ప్రపంచమంతా కూడా ఆయనే శక్తియే, ఆ అనంతమైనటువంటి చైతన్యం అంతటా ప్రకాశిస్తోంది అన్న విషయాన్ని మనం గుర్తించాలి. అందుకని అసలు భగవానుడు ఎక్కడ ఉన్నాడు, మనం మన ఇంటి దగ్గర నుంచి మనం ఉన్న చోటు నుంచి బయలుదేరి వచ్చి దేవతా దర్శనం చేసుకున్నాం, మరి మనలో ఉన్నవాడెవడు, మనని ఇక్కడ ప్రేరేపణ చేసిన వాడెవడు? ధియోయోనః ప్రచోదయాత్, మనకి గాయత్రి మంత్రంలో తెలియజేస్తారు, నీలో ఉన్న బుద్ధిని మంచిటికి ప్రేరేపణ చేయుగాక. చేసినప్పుడు మళ్ళీ నీలో ఏమున్నది, దేహో దేవాలయః ప్రోక్తః, దేహమే దేవాలయం చెప్పబడిందండి. దేహో దేవాలయ ప్రోక్తః జీవో దేవ సనాతనః, సనాతనంగా వస్తున్నటువంటి లోపల ఉన్నటువంటి ఆత్మ ఏది, సనాతనమైనటువంటి వాడు. ఇంకో పాఠంలో ఉన్నది, జీవో దేవ సదాశివః, నీలో ఉన్నటువంటి ఆత్మ ఎవరు, సదాశివుడై ఉన్నాడు. మరి నీలో ఉన్న సదాశివుడు నువ్వెందుకు గుర్తించడల్లా, ఇక్కడికి వచ్చి నమస్కారం పెడుతున్నావు కదా, మరి నీలో ఉన్న దేవుడికి నువ్వెందుకు, నిన్ను నువ్వు నమ్మి నీలో ఉన్న పరమాత్మని గుర్తించలేకపోతున్నావు? అజ్ఞానమనే ఆవరణ, అజ్ఞానమనేటువంటి ఆవరణ దానికి ఏది ఉంది, కప్పేసి ఉన్నది. ఈ అజ్ఞానం అనేది అసలు ఎక్కడి నుంచి వచ్చింది, అజ్ఞానం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే, జన్మ జన్మల వాసనలతో కూడి ఉండి ఇప్పుడు కూడా దానికే మనం ఇంకా ఏం చేస్తున్నాం, నిప్పులోకి ఆద్యం పోస్తే నిప్పు ఎలా పెరుగుతుందో ఇంకా ఇంకా మంట పెరుగుతున్నట్టుగా, తీసుకొచ్చిన వాసనలకి ఇప్పుడు ఇంకా దానికి ఇంకా మనసేం కోరితే ఆ కోరికల వైపుకు ప్రయాణం చేస్తున్నాం మనం. మనస్సు కోరుతూ ఉంటే ఆ కోరికల వైపుకు ప్రయాణం చేస్తుంటే ఏమవుతుంది అది, బాగుంది బాగుంది నా కోరికలన్నీ తీరుతున్నాయి, అవును నాకు కావాలనుకున్నాను కాకినాడ కాజా వచ్చింది, నాకు కావాలనుకున్నాను జిలేబీ వచ్చింది, నాకు కావాలనుకున్నాను ఏది భోగభాగ్యాలన్నీ వచ్చి పడుతున్నాయి, నాకేంటి లోటండి, డబ్బులు వస్తున్నాయి మా ఆయన నాకు చేసి పెడుతున్నాడు, అందులోనే ఉన్నది ఏది విషయాదుల కోరిక కూడా దానికి మూలమై ఉన్నది. ఇవన్నీ ఎందుకు తెచ్చి పెడతారు, ఏది ఒక విషయం కూడా దాని వెనక దాగి ఉంటుంది. అందుకని వీటన్నిటి యొక్క సహవాసం చేత మనం ఏం చేస్తున్నాము, సత్సంగము అనేటువంటిది కాస్త భిన్నమైపోతుంది. సత్యాన్ని మనం పరిశీలన చేయటల్లా ఏమవుతోంది, సత్యము నువ్వు ఒక దేవుడు పేరు పెట్టి గుళ్ళోనో గూట్లోనో పెట్టేసి ఒక పువ్వు పెట్టి అమ్మయ్య ఈ పూటకు అయిపోయింది అనుకుంటున్నావు, ఈ పూటతో పూజ అయిపోయింది అనుకుంటున్నావు, మళ్ళీ మరుసటి రోజు బ్రతుటే, ఇక దేవుడిని చూసేది మరుసటి రోజు బ్రతుటే, మళ్ళా దేవుడు ఎలా ఉన్నాడో నీకు కావలసినట్టుగా నీ పిల్లలకు కావలసినట్టుగా వాడిని చూస్తున్నావా, గుట్లో దేవుడికి ఎప్పుడో ఒకసారి ఒక దీపం పెట్టి ఒక పువ్వు పెట్టేసి పంచదారో గట్టుబండో నైవేద్యం పెట్టేస్తే ఆ పూటకు అయిపోయింది మళ్ళీ మరుసటి రోజు బ్రతుటే. అసలు దేవుడు నేను ఇలా ఉన్నవాడిని కాదురా, నేను లేకపోతే నువ్వు లేవురా, అందుకని నీ వెంట ఉండి నిన్ను నడిపిస్తున్న వాడిని అని గుర్తింపజేయడం కోసం మనలోనే ఉండి నడుస్తున్నాడు, కానీ మనం గుర్తించడల్లా దానికి ఏది, అజ్ఞానమే కారణమవుతుంది. అజ్ఞానం అంటే వాసనే, మన వాసనలున్నాయి ఆ లోపలున్న పరమాత్మని గుర్తించకుండా ఏం చేస్తున్నాయి, ఈ విషయాదుల వైపుకి పరుగు పెట్టేస్తోంది. అందుకని దాని నుంచి మనం బయటికి రావాలంటే అజ్ఞాన ఏమన్నారు, దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సదాశివ త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం. ఏ అజ్ఞానమైతే మనం వేసుకుంటూ వస్తున్నామో వాసనల రూపంలో దాన్ని ఏం చేయాలి, త్యజేత్ నిర్మాల్యం. భగవంతుడి దగ్గర నిర్మాల్యం తీసి కొత్త పువ్వులను ఎలా పూజ చేస్తామో మన మనస్సుకు పెట్టిన వాసనలు కూడా దాన్ని రహితం చేయాలి. అది ఎలాగండి, ఈ పువ్వులు అయితే తీసేస్తే అయిపోతున్నాయి నిర్మాల్యం అనేది, మరి మనస్సుకు పట్టినటువంటి వాసన ఎలా రహితం చేయాలండి అంటే, మహాత్ముల బోధ వినడం చేత, మన పెద్దలందరూ ఏ ఆత్మవిచారణ చేత మనకి మహత్తరమైనటువంటి విషయాన్ని గుర్తింప చేస్తున్నారో దానిని మనం నిరంతరం విచారణ చేయాలి. ఎందుకంటే ఇది ఎప్పుడో పోతుంది, పోకుండా ఎవరూ ఉండరు. ఎప్పుడొచ్చిందో వచ్చింది పోతుంది. ఇది వచ్చింది కాబట్టి దేహమే వచ్చింది, ఈ దేహమే కొన్నాళ్ళకి ఎప్పటికొప్పవుతుంది. అందరి మాదిరిగానే పోతాం, కానీ పోకుండా ఉండేది నీలో ఉన్నది ఒక్కటే. దానికి మళ్ళా ఇటువంటి తొడుగు రాకుండా, ఇంకో జన్మ రాకుండా చేసుకోవాలి అంటే, ఎందుకంటే మళ్ళా ఇటువంటి మానవ జన్మే వస్తుంది. నేను ఈ జన్మలో కార్లేసుకు తిరిగాను కదా, మళ్ళా జన్మలో కూడా కారులోనే తిరుగుతాను. ఈ జన్మలో ఫ్లైట్లో తిరుగుతున్నాను కదా, మళ్ళా జన్మలోనే కూడా నేను ఫ్లైట్లో తిరుగుతాను. అంటే అసలు మానవ జన్మ వస్తుందని గ్యారంటీ ఏంటి? ఇదే వాసనలో గనక మనం ముందుకెళ్తుంటే ఏమవుతుంది? ధ్యాయతో విషయానుపుంసః సంగస్తే శూపజాయతే సంగాస్సం జాయతే కామః కామాత్ క్రోధో విజాయతే క్రోధాద్ భవతి సమ్మోహ సమ్మోహ స్మృతి విభ్రమ స్మృతిభ్రంశాద్ బుద్ధినాశ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. నువ్వే పరమాత్మవి. దానిని మరుగుపరిచేదేంటి? నువ్వు చేయటల్లా నేను పరమాత్మ, నేను పరమాత్మ అంటే పరమాత్మ అయిపోతామా? మరి నీ యొక్క విషయాదుల వాసనలు ఇవన్నీ కూడా రహితమవ్వాలి కదా. మహాత్ములు కూడా ఒక దేహధారణ కల్పించుకొని మన కోసం అవతరించారు, కానీ వారి చేష్టలు ఎలా ఉంటున్నాయి? మహాత్ములు ఎలా నడుస్తున్నారు? త్యాగశీలురు వారు, ప్రతిదీ త్యాగం చేస్తున్నారు. ఏది ఉన్నా మనకిస్తున్నారు తప్ప ప్రపంచ ఉద్ధరణ కోసరం మీరందరూ తీసుకోండి, మీరందరూ అనుభవించండి, మీరందరూ చక్కగా ఉండండి. మరి వారు మాత్రం వారి స్థితిలో వారు ఉంటారు. వారి స్థితి నుంచి వారు బయటికి రారు. మనం కూడా అలా నిలబడుతున్నామా? అందుకని మన వాసనలో తొక్కున్నటువంటి దాన్ని ఏం చేయాలి? ముందర ఆ ధ్యాసని, ధ్యాయతో విషయాన్ని పుంసహ, దాని సంగమాన్ని, విషయాదుల యొక్క సంగమాన్ని మనం రహితం చేయాలి. విషయాదుల యొక్క సంగమంతో ఏమవుతోంది? కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనేటువంటివి మన వెంట ఉండి పీడిస్తున్నాయి. కామము కోరిక, కోరిక తీరకపోతే క్రోధం వస్తుంది, కోపం. చూసావా నేను చెప్పినట్టు చేయలా, రకరకాలు ఉంటాయి. కామం అంటే ఏదో కావాలనే కోరికే కాదు, నేను చెప్పిన మాట వినాలని ఉండొచ్చు, లేకపోతే నేను చేయమన్నా పని చేయాలని ఉండొచ్చు. ఇటువంటి సందర్భాల్లో ఎన్నిటికో చేరి ఉంటుంది అది. అది నేను అనుకున్నట్టుగా జరగలేదనుకోండి, వెంటనే మనకేమొస్తుంది? చెప్పనా అని క్రోధం వస్తుంది. ఆ క్రోధం ఎటువంటిది అంటే, ఇసుక మీద వ్రాత, నీటి మీద వ్రాత, రాతి మీద వ్రాత. దేని మీద వ్రాతలాగా ఉంటుంది ఆ కోపం? అంటే మహాత్ములకి, మహాత్ములు కూడా మనకి కొంచెం శిక్షణ కోసం మందలిస్తుంటారు. వారి కోపం ఎటువంటిది అంటే నీటి మీద వ్రాత లాంటిది. నీటి మీద వ్రాస్తే వెంటనే పోతుంది అది, మహాత్ముల యొక్క మందలింపు అది. కానీ మానవుల యొక్క కోపం ఎటువంటిది? కక్ష. ఎప్పుడో పూర్వం చిన్నప్పుడు జరిగినటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు గుర్తుంచుకొని మాటి మాటికి దాన్ని పునరుక్తి చేస్తూనే ఉంటారు. మాటి మాటికి నువ్వు చేయలా, నువ్వు అనలా, ఆవిడుందే అప్పుడు అలా చేసింది, ఆయన ఉన్నాడే అలా ఉండేవాడు, అవన్నీ వెంట పెట్టుకొస్తుంటే అవన్నీ మనకు కూడా పూసుకుంటాయి. కాని విషయాన్ని ఎప్పటికప్పుడు మర్చిపోవాలి తప్ప వెంటేసుకు తిరిగితే కొన్నాళ్ళకి వాడు వీడవుతాట. ఉన్నదండి ప్రపంచంలో కాని విషయాన్ని ఎప్పటికప్పుడు దాన్ని తుంచి వేసేయాలి, మర్చిపోవాలి. దాన్ని వెంటేసుకు తిరిగితే వాడు వీడవుతాడు. దొంగ ఎవరవుతారంటే, దొంగను గురించి మాట్లాడుకునేవాడు దొంగ అవుతాడు, దొంగ మంచివాడు అయిపోతాడు మళ్ళా. అందుకని మనం చాలా జాగ్రత్తగా మనకి, అందుకని అటు విషయం అది అవసరమా మనకి అని మరీ ఆలోచించి మనం దాన్ని, అదే వివేక దృష్టి. దాని గురించి పరిశీలించే విషయమే వివేక దృష్టి అన్నారు. అప్పుడు అలాగా ఇది క్రోధం అనేటువంటిది ఏమవుతుంది? కక్ష కార్పణ్యాలతో ఏమవుతుంది? ఇది రాయి మీద దృష్టిలాగా, రాతి మీద వ్రాస్తే ఎలా ఉంటుంది? తరతరాలు ఉంటుంది కక్ష అన్నమాట. ఇక అలాంటి దృష్టి పెట్టుకున్న వాడికి తప్పక జన్మ జన్మలు, ఏ జన్మకపోతారో తెలియకుండా ఉంటుంది. అందుకని కామ క్రోధ తర్వాత దానికి లోభం వస్తుంది, ఇంకా దానికి ఇవన్నీ కూడా అంటుకుని ఉంటాయి. లోభ మోహ మద మాత్సర్యాలు ఇవన్నీ కూడా వెంటాడుతూ ఉండి ఏమవుతోంది, జన్మలకి తీసుకెళ్తుంది, నశించిపోతాడు అని చెప్తున్నాడు జగద్గురుదేవులైన గీతాచార్యుడు. కానీ మనం ఎందులో ఉన్నాం, ఇక్కడ సత్సంగం అనేటువంటి నావలో ఉన్నాం. మనం ఈ కామక్రోధాదుల నుంచి బయటికి రావాలి అనుకుంటున్నాం. కామక్రోధ లోభ మోహమద మాత్సర్యాలనే ఆరు గుణాలు భగవత్ సన్నిధికి వెళ్తే, ఒక సత్య వస్తువుని గురించి మనం విచారణ చేసుకుంటూ వెళితే అవే కామక్రోధాది గుణాలు వేటిగా మారిపోతాయి, అది సమాధి షట్క సంపత్తిగా మారే అవకాశం అన్నది. వివేక దృష్టి రావాలి, వైరాగ్య దృష్టి రావాలి, వచ్చినప్పుడు ఏమవుతుంది, సమాధి షట్క సంపత్తిగా మారిపోతుంది. సమాధి షట్క సంపత్తి ఏంటంటే అంతరేంద్రియ నిగ్రహము, బాహేంద్రియ నిగ్రహము, క్షమాధమ ఉపరతి, నిరంతరము కూడా ఏది భగవత్ సన్నిధే నాకు కావలసింది అని ఉపసమీపే రతి, అటువంటి ఆత్మానందాన్ని పొందే ప్రయత్నం చేస్తూ ఉంటాం. తితీక్ష అంటే ప్రపంచంలో ఏవైతే మాటలు భరించలేము అనుకుంటామో ఎదుటవాడు ఉమ్మి వేసినా తుడుచుకునేటువంటి స్థితిలో మనం ఉండాలి, అది తితీక్ష. మన అబ్బాయి వేస్తే తుడిచేసుకుంటాం, మన ఇంటి పక్క పక్క అబ్బాయి వేస్తే తుడుచుకోం, దాన్ని కేసు దాకా వెళ్తాం. అంటే ఉమ్మే వేయక్కర్లేదు, ఏదైనా ఒక మాట వాళ్ళింట్లో వాళ్ళ గురించి మాట్లాడుకున్నా నా గురించి మాట్లాడేమో అని సందేహం ఉంటుంది చూసారు, సంశయము, ఇవన్నీ మనకి చాలా అశాంతిని తెస్తాయి. ఇప్పుడు శ్రద్ధ సమాధానం అనేటువంటిది దేని ఎందుకు శ్రద్ధ గురుతుంది, మనం ఎందుకు వచ్చాము, ఎందుకు దైవ సన్నిధిలో కూర్చున్నాము, మనం చేస్తున్నటువంటి విచారణ ఏంటి, ఈ విచారణతో మన మనసు ఏ స్థితిలో ఉండాలి, తిరిగి మనం ఇక్కడి నుంచి లేచిపోయినా కూడా మనం వెళ్ళినా కూడా మీరు మనం చేసే ప్రతి విషయంలో ఇది భగవంతుడిచ్చినది, భగవంతుడి ప్రసాదం తీసుకుంటున్నాము, భగవంతుడే ఇగో సర్వవ్యాపకంగా అన్నంలో ఉన్నాడు, రొట్టెలో ఉన్నాడు, కూరలో ఉన్నాడు, ఇవన్నీ లేకపోతే మనలో ఉన్న భగవంతుడు దాన్ని ఎలా తీసుకోగలుగుతాడు. ఎవరికైనా పెట్టొచ్చు కానీ తన ఆకలి తీరాలంటే దేవుడి నైవేద్యం పెట్టేస్తే తన ఆకలి తీరుతుందండి. అసలు ఇంకోటి ఉంది, మనం పూజ చేసేటప్పుడు ఏమనుకుంటాం, తొందరగా పూజ ఒకటి అయిపోతే నా ఆకలి తీరుతుంది ముందర. ఆ పూజ ఒకటి అయిపోతే మన ఆకలి తీరుతుంది, ఎందుకని చేసింది భగవంతుడి కోసమే కానీ అక్కడ అలా చూపించి పాపం ఆ పిచ్చిన ఆయన ఆరగించినట్టుగా గిన్నె ఖాళీ చేయడు కదా, ఆయన నువ్వు పదార్థం పెడితే దాన్ని ప్రసాదం చేశాడు కదా, ఆ దాన్ని గబగబా తెచ్చుకున్నప్పుడు మనం చూడండి, వినాయక చవితులు ఇవన్నీ చేస్తాం కదా, ఇంకెంతసేపట్లో అవుతుందమ్మా వ్రతం అని అడుగుతుంటాం కదా మన చిన్నప్పుడు చాలా తాత, ఇంకా ఎప్పుడండి మనం అడగము, ఎవరు ఆచార్య స్వామిని మనకి ఎవరు, మన బ్రహ్మలు ఉంటే ఏమండి ఇంకెంతసేపు పడుతుంది ఆ నివేదన, అయిపోతుందమ్మా అయిపోతుంది, ఏం లేదమ్మా ఏం లేదండి ఆకలి వేస్తుంది, అయిపోయింది కదమ్మా ఇచ్చేస్తాను, ముందరే దాని మీద మనం దృష్టి పెట్టుకున్నాం, ఇంకా ఆయన ఏం తింటాడు చెప్పండి. ఆ వండిన పదార్థం మీద అది వెంటనే మనకి వచ్చేస్తే తినేద్దామని మనమే ఆశపడుతున్నాం. ఇప్పుడు ఎందులో ఎక్కడున్నాడు భగవంతుడు, అక్కడున్నా భగవంతుడు ఆరగిస్తే మనకి గిన్నె వచ్చేది, అక్కడున్న భగవంతుడు ఆరగించడం తెలియటిల్లా, కానీ ఇక్కడున్నవాడు ఆశపడుతున్నాడు. అంటే ఎవరికి పెడుతున్నావు నువ్వు, అందుకనే నీలో ఉన్న పరమాత్మని నువ్వు గుర్తించా, నీలో ఉన్నటువంటి పరమాత్మను నువ్వు ఆరాధన చేయాలి, అన్నిటికన్నా గొప్ప ఆరాధన అదే. నీలో ఉన్నటువంటి పరమాత్మను నువ్వు ఆరాధన చేసిన నాడు ఇతరమైనటువంటి విమర్శ రాదు. ఎవరిని విమర్శిస్తాం, ఏ ఉన్నదని విమర్శిస్తాం, దానికి భిన్నంగా నువ్వు చూసినప్పుడు ఏమవుతోంది, నువ్వు చూసే ప్రతిదీ నువ్వు గుర్తిస్తేనే ప్రపంచం అవుతోంది, నువ్వు చూసే ప్రతిదీ నువ్వు గుర్తిస్తేనే దేవుడు అవుతున్నాడు, నువ్వు గుర్తిస్తేనే ప్రపంచం అవుతుంది. మీరందరూ నా బిజినెస్ పోతుంది అటు చూడకండి, వాళ్ళు భజనకి వెళ్తున్నారు, మీరు కూడా కావాలంటే భజనకి వెళ్ళండి, వాళ్ళ పాళీ వచ్చిందని వెళ్తున్నారు, మీరందరూ అటు చూస్తే నా బిజినెస్ ఏమైపోతుంది. ఇక్కడ ఇప్పటిదాకా చెప్తున్నానా, మనసు వెతుక్కుంటూ ఉంటుంది, ఏం దొరుకుతుందా, అటు చూద్దామా ఇటు చూద్దామా, లేకపోతే ఆ వర్షం కూడా భలే వచ్చింది, ఎందుకంటే కాళ్ళు చేతులు సాగడానికి కదా, ఎప్పుడూ నక్క ఏది సందులు గొంతులు చూసుకుంటూనే ఉంటుంది మనసు. ఆ దేవుడు కింద కూర్చోబెట్టుకోవాలనుకున్నాడు అనుకుని తెచ్చి ఇక్కడ కూర్చో కుదేశాడు మనిషిని. అమ్మ ఆయన ఏం తక్కువాడా, బోళా శంకరుడే కానీ చాలా పవర్ ఉంది. రే నీకు శక్తి ఉందిరా, నువ్వు అక్కడ ఎందుకులే, వాళ్ళు కూర్చు వాళ్ళు వేశారని మొహమాటంగా కూర్చున్నావు, నువ్వు అక్కడ తప్పక కూర్చున్నావు నాకు తెలుసు, అక్కడ ఎందుకు కూర్చుంటావులే, నువ్వు నా సన్నిధికి వచ్చి కూర్చో అని కుదేశాడు అనుకోండి తీసుకొచ్చి. అంతే భలే చేస్తుంటాడు ఈ దేవుడు, తమాషా కదా. అందుకని మనలో ఉన్నటువంటి సత్యాన్ని మనం గుర్తించడం అనేదే సత్సంగం. సత్సంగం అంటే బయట ఉన్నదేదో మనలోకి రావడం కాదు. బయట అందరూ వచ్చారండి సత్సంగీయులు అంటే, బయట నుంచి వచ్చినటువంటి వారు సత్సంగీయులే, కానీ నువ్వు కూడా అందులో ఒకడివి, నువ్వు కూడా అందులో ఒకడివి. ఎందుకంటే అన్ని పువ్వులు భగవంతుని సన్నిధి చేరతాయని తెలీదు, కానీ పువ్వులన్నీ కలిపి ఒక దండగుచ్చితే అది భగవత్ సన్నిధికి వెళుతుంది. దారాన్ని ఎవడైనా దారాన్ని కావాలని భగవంతుడి మెళ్ళవేస్తారా, మనం మెళ్ళవేసుకుంటామా, మన తల్లో పెట్టుకుంటామా, పెట్టుకోని దారాన్ని, కానీ దారానికి పువ్వులు కడితే అది అసలు ఏం అడ్డు లేకుండా వెళ్ళి మెళ్ళ కూర్చుందా లేదా. మన వాళ్ళు పువ్వులు చూసి మనం గుచ్చిన దండ చాలా బాగుంది కదా, దేవుడికి పైనుంచి కింద దాకా వచ్చింది కదా, ఎంత అందంగా ఉందో అని గుచ్చిన వాళ్ళందరూ ఆ దండను చూసి మురిసిపోతూ ఉంటారు, భగవత్ సన్నిధికి వెళ్ళి అలంకరించుకున్నాడు కదా దేవుడు అని. దారానికేం భాగ్యం అండి, అది మనం కావాలని వేశామా, కానీ పువ్వులతో కలబట్టి బయట అక్కడికి వెళ్ళి పూలతో కలియబట్టి అక్కడికి వెళ్ళింది. అలాగే మనందరిలో ఏ ఒక్క మనసు గబుక్కున విషయాది దృష్టితో ఉన్నప్పటికీ కూడా, ప్రపంచవాసంతో ఉన్న 10 మంది 100 మంది 1000 మంది సత్సంగీయులతో కలిస్తే ఏమవుతుంది, ఒకే మార్గంలో పుణ్యం ఆర్జించుకుంటాం. అందరూ కలిస్తే సత్సంగీయులే. ఇందులో విషయాదులు ఉండొచ్చు, గుణాలు ఉండొచ్చు, కామం అనేది చలనికి మనిషిని బాధ పెడుతూ ఉండొచ్చు, వాళ్ళు కూడా ఉండొచ్చు ఇందులో. కానీ ఏమని పిలువబడుతున్నారు అక్కడ, అది మనసుకు సంబంధించింది కానీ నీకు సంబంధించింది కాదు, కోరిక మనసుకు సంబంధించింది. నువ్వు వచ్చి కూర్చున్నావు ఇక్కడ, అదే చాలు, పుణ్య సంస్కారాన్ని తెచ్చిపెడుతుంది. అందుకని ముందర మనం కూడా నమ్మాలి. నమ్మినప్పుడు ఏమవుతుంది, ఏది అసలైన విషయాన్ని మనం గుర్తిస్తాం. అందుకని ఇక్కడ భేద దృష్టి లేదు, అభేదమైనటువంటి స్థితికి తీసుకెళ్లేది గురు సాంప్రదాయం. అంటే గురువు అంటే సామాన్య మానవుడు కాదు, నీలో నిద్రాణమై ఉన్నటువంటి ఏది జ్ఞానాన్ని ఏది ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువచ్చి నిన్ను నువ్వు గుర్తింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. వారు చేయగల సమర్థత ప్రయత్నం మనదై ఉండాలి. గురువులు సమర్థులు, మనది ప్రయత్నం. ప్రయత్నం చేస్తే మాత్రం పొందకుండా ఉండవు, కాకపోతే ప్రయత్నము అది గాఢంగా ఉన్నదా, లేకపోతే ఎలా ఉన్నది, నీరసంగా ఉన్నదా, లేకపోతే ఎలా ఉన్నది. ఎవరి ప్రయత్నమైతే గాఢంగా ఉంటుందో, తీవ్రమైనటువంటిదై ఉంటుందో, తప్పకుండా దాన్ని పొందగలుగుతాం. లేదు నీరసంగా ఉంది, చెయ్యాలనే ప్రయత్నం చేస్తున్నాం కానీ అంటుంటారు కొంతమంది, కానీలు పెడుతుంటారు. అంటే ఏమవుతుంది, మా గురుదేవులు చెప్తుండేవారు, భీమవరం రావాలి అన్నవాడు బెజవాడ నుంచి బయలుదేరితే డైరెక్ట్గా భీమవరం చేరుకుంటాడు. ఒకవేళ ఇలాంటి వర్షమో తుఫానో వచ్చిందనుకోండి, బెజవాడ నుంచి బయలుదేరిన వాడు ఎక్కడో మధ్యలో ఇంకో చోట, ఏ నారాయణపురమో లేకపోతే ఏ గణపవరం దగ్గర ఆగిపోతాడు. ఆగిపోయి మరుసటి రోజైనా భీమవరం చేరుకుంటాడు, అంతే కదా. అదేవిధంగా మనం ఈ జీవితంలో ముందర మొదలు పెడితే మన ఆవేదన గాఢమై ఉంటే, తీవ్రమై ఉంటే తప్పకుండా చేరిపోతాం. లేదు ఒకవేళ దానిలో కొంచెం ఏమైనా లోటుపాట్లు ఉంటే కొంతవరకు వచ్చైనా ఏది మరుసటి రోజు భీమవరం చేరుకున్నట్టుగా మనం ఇంకొక రోజు ఇంకొక జన్మలో అయినా భగవంతుడి దగ్గరికి చేరుకుంటాం. అంతేగాని నిరుత్సాహపడిన అవసరంలా, కానీ మనం ప్రపంచ వాతావరణంలో ఏం చేస్తున్నాము, మనని మనం నమ్మటంలా. ఎవరో అన్న విషయాన్ని అందుకుని చెప్పుడు మాటలను విని చెడిపోకుమన్నది. ఎవరో చెప్పినటువంటి విషయాల్ని ముందర అసలు అదే దౌర్భాగ్యం. చెప్పుడు మాటలు వినకూడదు, చెవులు రిక్కించుకుని వినకూడదు. ఎవరైనా చెప్తుంటే చెవులు రిక్కించుకుని, దాన్ని ఏమన్నారు, లోకాభిరామాయణానికి చెవులు కోసుకోకూడదు, దాంట్లో మనకి పనికిరానివి చాలా ఉంటాయి. కానీ లోకేశ్వర పురాణమైతే వినొచ్చు, భగవంతుని పురాణమైతే వినొచ్చు, కానీ లోకాభిరామాయణం మాత్రం దానికి మనం దోహదం ఇవ్వకూడదు. రెండు చెవులు ఎందుకు ఇచ్చారు అంటే ఎక్కడైనా గబుక్కున తటస్థపడినా ఒక చెవితో విని ఒక చెవితో విని విడిచిపెట్టడం కోసం రెండు చెవులు ఇచ్చాడు భగవంతుడు మనకి. అందుకని మన జాగ్రత్తలో మనం ఉండాలి. మన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని మనం ఎంత జాగ్రత్త పెట్టుకుంటామో మన ఆయుష్ మూడే లోపల కూడా మన మనస్సుని మంచి విషయాల వైపు, భగవద్ విషయం వైపు, నీదైన సత్యమైనటువంటి సత్య విషయం వైపు నువ్వు మరలించుకునే ప్రయత్నం చేయాలి. కానీ దుర్విషయం వైపు కానీ ప్రపంచ విషయాదుల వైపు కానీ వెళ్ళే ప్రయత్నం చేయకూడదు. జన్మ వృధా అయిపోతుంది. జన్మ ఎట్లా వృధా అయిపోతుంది? ఎందుకంటే విషయాదుల దృష్టిలో ఉంటుండా సేపు ఏమవుతుంది? మళ్ళా అజ్ఞానమే వస్తుంది. అజ్ఞానానికి ఏమున్నది? అజ్ఞానానికి మూలం లేదు. జ్ఞానం లేకపోవడమే అజ్ఞానం వస్తుంది. మరి జ్ఞానాన్ని పొందిన వాళ్ళందరూ నిధి నిక్షేపాలు బోళంత అవుతోంది. జ్ఞానం కలిగి ఉంటారు వారు. మరి అజ్ఞానం కలిగినటువంటి వాళ్ళకి ఎలా ఉంటుంది? జ్ఞానం లేకపోతే అందుకుని జ్ఞానం కోసం ప్రయత్నం చేయాలి. జ్ఞానం బయట నుంచి వచ్చేది కాదు, నీలో దాగి ఉన్నది, దానిని బహిర్గతం చేసుకోవాలి. మహాత్ములు అదే వారి ప్రయత్నం. అందుకని పునరపి జననం పునరపి మరణం పునరపి పునరపి జనని జఠరే శయనం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే ఇహ సంసారే బహు దుస్సారే ఇహ బహు దుస్తారే ఇహ సంసారే బహు దుస్తారే కృపయా పారే పాహి మురారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖన కరణే నహి నహి దుఃఖన కరణే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే హరే భజ గోవింద భజ గోవింద ఇలా అనడంలో ఎంత తెలుసా ఆక్యుపంచరి. మీరందరూ భీమరంలో చాలా చాలా రకాలు ఉన్నాయి. ఆక్యుపంచరి విన్నారు ఎప్పుడన్నా? మొత్తం అన్నీ అరిచేతిలోనే కదా. గట్టిగా ఇట్లా అంటుందో నీ జీవితం బాగుపడుతుంది, దేవుణ్ణి తలుచుకున్నట్టుగా ఉంటుంది. ఎన్ని ఉంటాయి? కొంచెం ఏదైనా నిద్రావస్థగా ఉంటే బయటకు వస్తారు కదా. కానీ పునరపి జననం పునరపి మరణం, జన్మ వచ్చిందిగా మరణం తప్పదు. కానీ జన్మలో ఉన్నప్పుడు జన్మ రహస్యాన్ని గుర్తిస్తే మరణమైన తర్వాత తిరిగి జన్మ ఉండదు. ఒకవేళ మళ్ళా జన్మ రావాలి అంటే పుణ్య సంస్కారం కలిగినప్పుడు ఎప్పుడు కావాలి? భగవంతుడు అవతరిస్తే మళ్ళా భగవంతుడితో మనం కూడా అవతరిస్తాం, మనం కూడా వస్తాం. లేదు మనం వస్తే తప్పకుండా భగవంతుడు వచ్చి తీరాలి, అంతే కదా. ఎందుకని? తనను తాను గుర్తించిన వాడికి. గోవిందా అని నిజమైన గోవిందుణ్ణి ఎవరైతే మనసులో ధారణ చేసి గోవిందుడికి విందు చేస్తారో, జ్ఞానాన్నే విందు ఎవరైతే చరుపుతారో. గో అంటే జ్ఞానము, విందంటే ఏంటి? జ్ఞానాన్నే నిరంతరము ధారణ చేసినటువంటి వారికి మళ్ళా జన్మ ఎక్కడి నుంచి వస్తుంది? జన్మ వచ్చినటువంటి వాళ్ళకి సంసారే బహుదుష్టారే, ఎవరు గతి? కృపయా పారే పాహి మురారే. అందుకని భజగోవిందం భజగోవిందం గోవిందం. సంప్రాప్తే సన్నిహితే కాలే, అందరికీ మరణం వచ్చి వెళ్తుందా? చెప్పి పోతున్నారేంటండి? చాలా గొప్పవాళ్ళు అయితేనే దానికి రెడీ అయిపోయి నీకు వెళ్ళిపోతానని అన్నీ రెడీ సర్దుకుంటారు. సరంజామా అంతా చాలా సంస్కారం ఉండాలి. చాలా భగవద్దృష్టి ఉన్న వాళ్ళకే జరుగుతుంది అలాగ. ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతామో తెలియదు. అందుకని సంప్రాప్తే సన్నిహితే కాలే మహాత్ములు చెప్తున్నారు, నీకు చాలా దగ్గరలో ఉన్నది, నీ వెంటబడి వస్తోంది, మళ్ళా మాట్లాడితే నీ నీడవలే వస్తోంది. కానీ అటువంటి మృత్యువు నీ దగ్గరే పెట్టుకుని సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రీంకరణే, ఏదో చాలా రకాల అది నేర్చుకుంటే పోతుందేమో, ఇది నేర్చుకుంటే పోతుందేమో అని వ్యాకరణ శాస్త్రం నేర్చుకున్నట్టు ఆయన. డుక్రీంకరణే డుక్రీంకరణే, ఆ వ్యాకరణ శాస్త్రం వల్లే వేస్తే నీకేమైనా మృత్యువు పోతుందా? నీ వెంటబడుంది గోవిందా గోవిందా భజ, గోవిందుణ్ణి భజించు, నీకు ఆ స్థితి నుంచి బయటకు వస్తావు. అలాగే మనం భగవంతుణ్ణి నిరంతరం మనసులో ధారణ చేసి మన జీవితాన్ని మనం పునీతం చేసుకోవాలి. మన చేతిలోనే ఉన్నది ఏదైనా భగవద్ అనుగ్రహం పుష్కలంగా ఉండబట్టే మనందరం ఈ స్థానంలో మనం ఇక్కడ రాగలిగాం, మనందరం దైవ సన్నిధిలో కూర్చోగలిగాం. సత్సంగం అంటే మామూలు విషయం కాదు. జ్ఞానేశ్వరులు చెప్తారు, ఎవరు జ్ఞానేశ్వరు? ఎలాగంటే త్రిమూర్తులు కూడా ఆయా లోకాలు విడిచిపెట్టి సత్సంగాలకు వచ్చి కూర్చున్నారట. భూలోకంలో ఉన్న సత్సంగాలకు వచ్చారట వాళ్ళు. మరి మనం ఎటువంటి స్థితిలో ఉన్నామో చూడండి. అందుకని గొప్ప మనకి సమయాన్ని భగవంతుడు ప్రసాదించాడు కాబట్టి ఈ సమయాన్ని మనం సద్వినియోగపరచుకొని, గురుదేవులు అయితే అంటుండేవారు ఈ సమయం మీ నిత్యకాలంలో జమ అంటుండేవారు, నిత్యకాలంలో జమ. అందుకని అటువంటి భగవద్ అనుగ్రహాన్ని మన సోమేశ్వర స్వామి, అమ్మ పార్వతీదేవి, ఈవిడ చక్కగా మన సౌభాగ్యాన్ని చూస్తుంది, అన్నపూర్ణాదేవి కడుపు చూస్తుంది, ఇంకేం కావాలి మనకి? కాబట్టి అటువంటి సర్వదేవతల యొక్క అనుగ్రహము, గురుదేవుల యొక్క అనుగ్రహము మనపై వర్షించుగాక. అటువంటి ఆయురారోగ్యేశ్వర్యాల్ని అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును నిరంతర భగవన్నామామృత రసాస్వాదనని ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా జగన్మాత జగన్నాథుడు గురునాథులు మనని అనుగ్రహించుగాక. సుఖీభవ సుఖీభవ. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును ఆయురారోగ్యేశ్వర్యములను పుత్రపౌత్ర ధనధాన్యములను నిరంతర భగవన్నామామృత రసాస్వాదనని ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా గురుపాదుకలు రక్షించుగాక. సుఖీభవ సుఖీభవ. హరే ఇంతవరకు ఏ భగవంతుని గురించి అయితే మాట్లాడుకున్నామో, ఎవరు ఏ గురుపాదాన్ని ఆశ్రయించారో, ఏ భగవంతుని విశ్వసించారో, ఆ భగవంతుని మనసులో ముద్ర చేసుకుని మనస్సును అంతర్ముఖం చేసి ఏకకంఠంతో చక్కగా ప్రణవాన్ని 3 సార్లు పూరించి మనస్సుని ఏకాగ్రత చేయండి. కొద్దిసేపు ధ్యానం చేసుకుని మన కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళదాం. ఓ